ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవాను నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో ఒక స్త్రీమూర్తిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాలలో స్త్రీలకు ఉండవలసిన లక్షణాలను వివరించారు. కుటుంబం యొక్క గౌరవాన్ని మొదలుకొని దేశ గౌరవం దాకా ఏ విధంగా స్త్రీమూర్తులు దోహదపడగలరో స్వామి ఉద్ఘాటించారు. భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు స్త్రీధర్మం ఒక పునాది వంటిది. ఎందరో స్త్రీమూర్తులు తమ సద్గుణములతో సదాచారములతో సచ్ఛీలంతో భారతజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేశారు. పురాణేతిహాసాల మొదలు ప్రస్తుత కాలం వరకు కూడా దీనికి ఎన్నో ఉదాహరణలు మనం కనుగొనవచ్చు. అయితే ఈనాటి కార్యక్రమంలో మనం అలాంటి ఒక స్త్రీమూర్తి గురించి స్వామి ఏ విధంగా వివరించారో తెలుసుకుందాం. ఆమె మహాభారతంలోని అత్యంత ప్రముఖమైన పాత్ర ధరించిన ద్రౌపది. ద్రౌపది విషయంలోకి వెళ్లే ముందు మనం స్వామి ఈ స్త్రీతత్వం గురించి ఏ విధంగా తమ ఉపన్యాసాలలో ప్రస్తుతించారో తెలుసుకుని ప్రారంభిద్దాం. స్త్రీ శక్తి స్వరూపిణి. ఒక సందర్భంలో స్వామి గీతాచార్యుడు స్త్రీలలో గల సప్తశక్తులు నేనే అని ప్రకటించిన శ్లోకమును గుర్తుచేశారు. మృత్యుసర్వహరచ్చాహముద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మీదా ధృతిక్షమ. ఈ శ్లోకంలో రెండవ పంక్తిలో స్త్రీలలో ఉండు సప్తధర్మములు గుణములు పేర్కొనబడినవి. కీర్తి, జ్ఞాన సంపద, మృదువైన వాక్కు, జ్ఞాపక శక్తి, ధారణ శక్తి, ధర్మ కార్యములలో గల ధైర్యము, ఓర్పును నేనే అగుచున్నాను అని భగవంతుడు తమ దివ్యవాణి ద్వారా ప్రకటించాడు. కావున స్త్రీలు ఈ సప్త గుణాలను రక్షించుకోవాలి, అదే వారి ధర్మం. స్త్రీలు కుటుంబంలో సమాజంలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహించవలసి ఉంటుంది. కుటుంబపరంగా కుమార్తె, సోదరి, భార్య, కోడలు, వదిన, అత్త, అమ్మమ్మగా బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రియ బాంధవిగా బంధువులకు, మంచి మిత్రురాలిగా ఇరుగు పొరుగు వారికి, త్యాగశీలిగా సేవాతత్పరతలో సామాజిక పరంగా బాధ్యతలు ఉంటుంటాయి. పాత్రకు తగినట్లు ప్రవర్తించడమే ధర్మం. ధర్మ నిర్వహణ వలననే స్త్రీశక్తి ప్రకటితమవుతుంది. స్త్రీ అనే పదానికి స్వామి ఇచ్చిన వివరణ తెలుసుకుందాం. న్యాయం, గాంభీర్యం, మర్యాద, సహనం, మంచితనం, అనురాగం, అహింస మొదలైన మంచి గుణాలన్నీ ధర్మానికి గల భిన్న స్వభావాలు. అసలు స్త్రీ అనే పదంలోనే ఈ గుణాలన్నీ ఇమిడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సకార తకార రకార సమ్మిళితం స్త్రీ స్వరూపం. సకారం సాత్విక గుణసూచకం, సానుభూతి, సహనం, ప్రేమ, క్షమ మొదలైన గుణాలతో కూడింది. తకారం తమోగుణ సూచకం, సోమరితనం, ఉదాసీన వైఖరి కాదు, సిగ్గు విడియంలకు సంబంధించినది. లజ్జ స్త్రీకి భూషణం. ఆ పరిధి అతిక్రమించి ప్రవర్తించడం స్త్రీధర్మ విరుద్ధం. ధర్మవిరుద్ధమైన ప్రవర్తన అనేక ఆపదలకు మూలం. స్త్రీ యొక్క శోభనే అది నాశనం చేస్తుంది. అణకువ, వినయ విధేయతలు, కోమలత్వం, సాధుత్వం, మధురత్వం వీటి విచిత్ర సమ్మేళనమే లజ్జ. ఈ లక్షణంగల స్త్రీ ఔచిత్య భావన చేస్తుంది, అందువలన హద్దు మీరనేరదు. ఇది ఆమె ఘనతకు, శక్తికి గుర్తు. ఈ పవిత్ర గుణము స్త్రీని దివ్యమైన, పవిత్రమైన, పూజనీయమైన ఉన్నత స్థానాన్ని అధిరోహింపజేస్తుంది. ఇంటా బయట ఎనలేని గౌరవ మర్యాదలను అందుకుంటుంది. గౌరవ మర్యాదల కోసం, ప్రతిష్టల కోసం వీరు తాపత్రయపడకపోయినా అవి లజ్జాకిరీటధారిణి అయిన స్త్రీని వరిస్తాయి. కుటుంబానికి, వంశానికి, సమాజానికి అట్టి స్త్రీమూర్తి మంగళకారిణి. రకారం రజోగుణ సూచకం, ధైర్యం, సాహసం, త్యాగం, పౌరుషం మొదలైన గుణాలతో కూడింది. గృహ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి, సంతానాన్ని క్రమశిక్షణతో పెంచడానికి ఈ తత్వం ఎంతో అవసరం. తమ మానాభిమానాలను సంరక్షించుకునేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యక్తిగత, కుటుంబ, సమాజ, దేశ కీర్తి గౌరవములను కాపాడటానికి, ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సంసిద్ధురాలు కాగలదు. ఈ విధంగా స్త్రీ అనే మూడక్షరాల సముదాయంలోనే స్త్రీలకు సహజంగా ఉండవలసిన సద్గుణాలు ప్రస్ఫుటమవుతున్నాయి. స్త్రీ యొక్క సహజ శక్తి ఆమె నిర్వహించే భూమిక ఆలంబనగా ప్రధానంగా ప్రకటితమవుతుంది. అమృత తుల్యమైన ప్రేమానురాగాల శక్తిగా మాతృమూర్తులలో, పతిభక్తిగా పతివ్రత శిరోమణులలో, దైవభక్తిగా భక్త రమణీయమణులలో, జ్ఞానశక్తిగా యోగినులలో, దేశభక్తిగా వీరాంగనలలో స్త్రీశక్తి విరాజిల్లుతుంది. ఈ విధంగా ఇన్ని గుణములు కలిసి ఒక్క మూర్తియందు ఆవిష్కృతమవుతే అది ఎంత పవిత్రమైనదో, ఎంత మహనీయమైనదో గోచరమవుతుంది. ఆ కోవకు చెందినదే ద్రౌపది. భగవదనుగ్రహానికి మనం పాత్రులమవ్వాలంటే దానికి సర్వస్వ శరణాగతి ఎంతో అవసరం. మనల్ని మనం భగవంతునికి అర్పించుకున్నప్పుడే భగవంతుని దివ్య లీలా వైభవంలో, అవతార లక్ష్యంలో ఒక పనిముట్టుగా, ఒక ఉపకరణంగా మనం రూపొందగలం. ద్రౌపది తన జీవితంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, ప్రతిఘటనలు ఎదురైనా భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఆమెను కడకు అనుగ్రహించి రక్షించేది. జగతికి సందేశాన్ని అందించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఆమె జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా మలిచాడు. ద్రుపదరాజు మహారాజు పుత్రిక, ద్రుపద మహారాజు పుత్రిక ద్రౌపది భూజాత సీతవలే అయోనిజ. యాగాగ్ని సంభవ. ద్రౌపది యజ్ఞగుండం నుండి ఆవిర్భవించే సమయంలో ఈమె ఒక మహారాజ్ఞి కాగలదు. ఈమె కారణంగా కురువంశం నాశమగును. అన్న దివ్యవాణి ఒకటి వినబడింది. ద్రౌపది నీలకుంచిత కేశ పద్మపత్ర విశాలాక్షి, నీలోత్పల సమగంధ, అనుపమాన సౌందర్యవతి, విజ్ఞత, వివేకం, వాక్చాతుర్యం, పాండిత్యం, ఓర్పు, త్యాగం, సేవ మొదలైన సుగుణాల రాశి. వ్యాసమహర్షి ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషధారులై ఉన్న పాండవుల వద్దకు వెళ్లి, ఐదుగురు పతులను వరంగా శివుని అనుగ్రహం వలన పొందిన ఒక ఋషికన్య ఈ జన్మమున ద్రుపదరాజు కుమార్తెగా జన్మించి ఉంది, త్వరలోనే స్వయంవరం జరుగుదగలదు, మీరు వెళ్లవలయను అని ఆదేశించాడు. ద్రౌపది అర్జునుని వంటి శస్త్రాస్త్ర కోవిదునకు భార్య కావాలనని భావించిన ఆమె తండ్రి, మత్స్య యంత్రాన్ని భేదించిన వీరుణ్ణే ద్రౌపదిని వరించగలదని స్వయంవరం ప్రకటించాడు. బ్రాహ్మణ వేషధారుడైన పాండవులు స్వయంవరానికి వెళ్లారు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని భార్యగా పొందగలిగాడు. ద్రౌపదిని వెంటబెట్టుకుని పంచ పాండవులు తమ తల్లితో, భిక్షను గ్రహించి వచ్చాము అన్నారు. కుంతీదేవి ప్రతి దినమూ పలికినట్లే ఆ భిక్షను సమానంగా పంచుకోండి అన్నది. కాని ఆ భిక్ష ఒక కన్యాని తెలిసిన తరువాత ఏమీ తోచక విచారించింది. కాని వ్యాసమహర్షి ముందుగానే ఇచ్చిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మహర్షిని మరలా సంప్రదించి పంచ పాండవులకందరికీ పత్ని అయింది ద్రౌపది. వ్యాసమహర్షి ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఋషే ద్రౌపది రూపాత్వ దర్ధే మానుషంగత, స్వర్గలక్ష్మియే అయోనిచేయగు ద్రౌపదిగా మనుష్య రూపమున మీ కొరకు శివునిచే నిర్మింపబడినది. ద్రౌపది ద్రుపద మహారాజు గారాబు పట్టి ఉంచవృత్తిలో జీవిస్తున్న పంచ పాండవుల బసకు చేరింది. అచ్చట తనకు ఎటువంటి భోగభాగ్యములు లేకపోయినప్పటికీ పతుల సేవయే సతికి పరమార్థమని పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుని సంతోషంగా ఆదర్శ సతిగా కోడలుగా వ్యవహరించింది. ద్రౌపది పాండవుల పట్టమనిషిగా మారిన దగ్గర నుంచి ఆమె జీవితం ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆమె జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రపంచానికి ఒక గుణపాఠంగా పరిణితి చెందింది. మొట్టమొదటిగా మనం స్వామి తమ దివ్యోపన్యాసంలో మయసభలో జరిగిన ఒక వృత్తాంతంతో ఏ విధంగా ఒక నవ్వు కారణంగా ద్రౌపది తమ జీవితంలో ఎన్ని కష్టాలకు దారితీసిందో తెలుపుతారు. అందుకే ఈ వృత్తాంతం ప్రస్తుత యువతకు ఎంతో ఒక గుణపాఠం వంటిది. మన ప్రవర్తనను ఎంత జాగ్రత్తగా అలవర్చుకోవాలో కూడా ఈ అంశం ద్వారా తెలుస్తుంది. ఇది మనం ఈనాడు తెలుసుకోబోయే మొదటి లెసన్. అయితే స్వామి ఏం చెప్తున్నారో విద్దాం ప్రదండి.
ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి. కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటాది. నవ్వు నాలుగందాల చేటు అన్నారు. ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం. మయ సభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు. మయ కట్టించి ధర్మజుడికి అందించాడు. ఆ సభ ఎటువంటిదనగా డోర్స్ అంతా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, డోర్స్ ఉన్న దగ్గర లేనట్టుగా కనిపిస్తుంది, నీళ్లు లేని దగ్గర నీళ్లు ఉండినట్టుగా కొలను మాదిరి కనిపిస్తుంది, కొలం లేని దగ్గర కొలను ఉండినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు. ఏదో గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు. నేరుగా వెళుతున్నాడు, డోరు లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది, డోరు ఉండి దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది. కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది, సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది. కానీ ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు. మరి కొంత దూరం పోయేటప్పటికి క్లీన్ గా కనిపించింది, ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు. సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ. ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి, అసూయనే ఈ అతపతనంకు మూల కారణం. పోతూ పోతూ లేనట్టుగా కనిపించింది అంటూ ఒక కొలంలో పడ్డాడు. ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది, కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు. న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం. ఈ చెలికత్తి ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది. దురదృష్టవశాత్తు ఈ దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరిన. ఆమె నవ్వింది అని అపోహ చేసుకున్నాడు. అపోహ నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తారని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు. కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండుంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండున్నాయి. హసన్ అనగా చిరునవ్వుతూ నవ్వటం, ప్రహసన్ అనగా నవ్వటం. ఇది చాలా చెడ్డది. ఇద్దరు ముగ్గురు మిత్రులు చేరి నవ్వుకుంటుంటారు. ఆ దారిలో ఎవరో స్త్రీలు వెళుతుంటారు, వాళ్ళు ఆపోహలు పడతారు. నీవు దేనికోసం నవ్వామో అది వేరు. కనుక ఎవరైనా ప్రయాణమై స్త్రీలు పోతున్న సమయంలో మనం ఎలాంటి విషయం అందుకైనా కూడా నవ్వకూడదు. పరా స్త్రీలను చూసి నీవు నవ్వినప్పుడు నీ వారిని చూసి ఇంకొకరు నవ్వరా? కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో. ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటుపోయేవాళ్ళను, అటుపోయేవాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూచి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా? వారిని చూసి ఇంకొకరు నవ్వుతారు. కాబట్టి ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు. కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి. దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో కష్టాలు ఎదుర్కోక తప్పదు. A pain is an interval between two pleasures. చాలా మందికి చాలా మటుకు మనమంతా కష్టాలు సంభవించిన సమయంలోనే భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. కాని ద్రౌపది మాత్రం తమ జీవితంలో ప్రతి క్షణం కృష్ణుడినే తలుచుకుంటూ ఉండేది. స్వామి ఎప్పుడూ అంటూ ఉంటారు, మనం ప్రతి నిత్యం మంచి కార్యాలనే తలపెట్టాలి అని. దీనికి ఈ వృత్తాంతం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక పద్యంలో స్వామి, మనసులోని భావంబు మంచిదైన కలుగు ఫలసిద్ధి కార్యమందు, మనసులోపలి భావంబు మలినమైన ఫలము కూడా నారీతిగా మలినమవును. ఏ విధంగా అయితే మన బ్యాంకులో ఉన్న పెట్టుబడికి వచ్చే ఇంట్రెస్ట్ లాగా భగవంతుడు మన మంచి కార్యములు అనే బ్యాంక్ బ్యాలెన్స్ ని దగ్గర ఉంచుకుని మనకు కష్టములు సంభవించిన సమయంలో తాను తన అనుగ్రహాన్ని దానికి ఇంట్రెస్ట్ గా మనకి ప్రసాదించి మనల్ని కాపాడుతాడు.
ఈ అనుభవించేటువంటి బాధలను, కష్టములను, దుఃఖములను సహించుకోలేక, ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు, పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు. భగవంతుడు సుఖములు కాని దుఃఖములు కాని నీవు అనుభవించేటువంటి సుఖదుఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు. భగవంతుడు సాక్షిభూతుడు. భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు, ఏ కార్డు వస్తే ఆ కార్డు నీకు అందిస్తున్నాడు, ఏ మనియాడు వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనియాడి కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు. కానీ ఆ కవరును చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖదుఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కాదు. అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేపి చేసేది, భగవంతుడు అందించేటువంటివి కాదు. అయితే ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది. నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో, నిర్మలమైనటువంటి హృదయంతో, నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు. అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి. నువ్వు ఫండమెంటల్ ఏ జన్మములో కాని ఏ పరిస్థితిని ఎందు కాని భక్తుడు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి ఎందుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు. కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు, ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు. అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి? కేశవ మాధవ దేవ మధుసూదన, కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది. అది కృష్ణుడు విన్నాడు. ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి? ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు. ఒకనొక సమయంలో సంక్రాంతి దినము, ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు. ఇందులో ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధమైనటువంటి రీతిగా ఆనందానుభవతను పొందుతున్నారు సత్యభామ, రుక్మిణి, జాంబవతి ఈ యొక్క ద్రౌపది కూడా చేయండి. కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము. కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్. ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు. చిన్న క్లాసు లోపల ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు. అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే. ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు. ఇది భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు. తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది. వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు. దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినారు. సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది. రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల. ద్రౌపది చూచింది, తన కట్టుకున్నటువంటి ఒక కొంగును చించింది, తక్షణమే చుట్టి వేసింది. ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది. దీనికి చుట్టినాది ఈ యొక్క ద్రౌపది. ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు. ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా, ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా. మనం కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము, అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రము ఆశించటం లేదు. ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు. ఈ లెసన్ ను చూచాడు కృష్ణుడు. ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు. ఎక్కడైనా ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువు మనం అందుకోవాలి. ఒక షాప్కైనా పోయి ఒక హ్యాండ్కర్ చీప్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్ చీప్ మనకి అందిస్తాడు షాప్ కీపర్. అదే పద్ధతి భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు. నీవింత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
ద్రౌపది యొక్క కృష్ణ తృష్ణ, ద్రౌపది యొక్క కృష్ణ తృష్ణ అసమానమైన్యమది. మహాభారత యుద్ధం జరుగుతున్నది. భీష్మాచార్యులు పాండవులను మరునాడు హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ద్రౌపది మనోవ్యాకులతో కృష్ణుని వద్దకు వెళ్ళింది. లీలానాటక సూత్రధారి ఆమెకు ఒక చక్కని ఉపాయాన్ని చెప్పి అర్ధరాత్రి వేళ భీష్మాచార్యుల శిబిరానికి తనతో తీసుకుని వెళ్లాడు. భీష్మాచార్యులు గుడారంలో పచారులు చేస్తున్నారు. ద్రౌపది రాణులు ధరించే పాదరక్షలు ధరించటం వలన నడుస్తున్నప్పుడు శబ్దం వినబడసాగింది. ఆ శబ్దం వినబడకుండా ఉండాలని కృష్ణుడు వాటిని తన శాలువలో చుట్టి చేతిలో పట్టుకున్నాడు. ద్రౌపది కృష్ణుడు హెచ్చరించినట్లుగా పితామహుని పాదములను పట్టినది. గాజుల గలుగల విని ఎవరో సుమంగళి తనను శరణు వేడుతున్నదని ధర్మమూర్తి భీష్ముడు వెంటనే దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు. ద్రౌపది కోరినది లభించింది. ఆ తరువాత భీష్ముడు వచ్చిన స్త్రీ ద్రౌపది అని పోల్చుకుని ఈ ఉపాయమును చెప్పినవాడు శ్రీకృష్ణుడని తెలుసుకున్నాడు. కృష్ణ భగవాను చేతిలో ద్రౌపది పాదరక్షలున్నవని గ్రహించి కంటిధారలు కార్చాడు భీష్ముడు. ద్రౌపది సాత్విక భక్తి ప్రపత్తులను శరణాగతి తత్వమును ప్రకటించే సన్నివేశమిది. ఒక్క పిలుపుతో శ్రీకృష్ణుని రప్పించగల శక్తి ద్రౌపదికున్నది. పాండవులు అరణ్యవాసంలో కాలం గడుపుతున్న సమయంలో వారిని మరింత ఇక్కట్ల పాలు చేయవలనని సంకల్పించాడు దుర్యోధనుడు. దుర్వాస మహర్షి తన శిష్య బృందంతో పాటు కౌరవులకు అతిథిగా వెళ్లాడు. దుర్యోధనుడు మహర్షికి విశేష సేవలు చేసి అతని అనుగ్రహం పొందాడు. మహర్షి దుర్యోధనుణ్ణి నీకు ఏం కావాలి అని అడిగాడు. దురాలోచన గల సుయోధనుడు అరణ్యవాసంలో ఉన్న పంచ పాండవులు ద్రౌపది భోజనమైన తరువాత వెళ్లి శిష్య సమేతుడైన తనకు భిక్ష పెట్టమని కోరాలి అని అర్థించాడు. దూర్వాసుడు సుయోధనుని కోరికను తీర్చుటకు పంచ పాండవుల ఆశ్రమం చేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో స్వామి ఎంతో అద్భుతంగా వివరించగా మనం విందాం.
దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యములో ప్రవేశించాడు. పాండవులను అవమానపరచాలని వచ్చాడు. కాని ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ధర్మజుడు వచ్చాడు. ద్రౌపది, ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి? లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా
పోతున్నాడు.
అప్పుడు కూడా ద్రౌపది, మనమేమీ విచారించనక్కర్లేదు మాట, ఆపద్బాంధవుడు ఉంటున్నాడు, అనాథ రక్షకుడు ఉంటున్నాడు, స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు. మనం విచారం ఎందుకు చెయ్యాలి? కృష్ణుణ్ణి ప్రార్థించింది, కృష్ణ
కృష్ణ
ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు, మాకు నీవే మమ్మల్ని రక్షించాలి. అందులో నా ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిస్తే అతని కోపానికి నా పతను బలి కాకుండా ఉంటుండాలి. నేను బలి అయినప్పటికీ పర్వాలేదు, చూడండి తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది. నేను బలి అయినప్పటికీ పర్వాలేదు, నా పతుడు మాత్రం బలి కాకూడదు, కనుక వారిని రక్షించమని కోరింది. ఇవే అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెబుతూ వచ్చాడంత ద్రౌపదికి, మీరు అడవికి వెళ్లినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వల్లే తాను కూడా చెబుతూ వచ్చాడు. ఊరికి చూచి ఆనందించకూడదు, కొత్త నటన చేస్తూ వచ్చాడు. ద్రౌపది చాలా ఆకలి వేస్తుంది, దుర్వాసుడే అన్నం పెట్టలేకుండా పోతున్నాము, నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటి బొద్దలోనున్నట్టి నీకు భక్ష్యభోజ్యం నేను పెట్టదగునా? నీవు వేరే వచ్చిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు, ఇక్కడ నుంచి తెచ్చేది? మేము అడవుల పాలైపోయినాము కనుక కందమూలాదులతో మనం కాలం గడుపుతున్నాం. కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తానంటున్నాను. ద్రౌపది, వృద్ధులు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటే తీసుకుంటారా? దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమని. ద్రౌపది ఏ పని చేసినా గానీ పరిశుద్ధంగా
చేసేటువంటిది,
అంత శుద్ధంగా ఉండేటువంటిది, పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది, ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది, అంత కూడా క్లీన్ గా ఉండే. కృష్ణ నీకు తెలీదా, పాత్ర బాగా తోవి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని తీసుకుంటా అన్నాడు. సరే కృష్ణార్జున శిరసా వహించింది, ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం. పాత్రను అటు ఇటు చూచాడు, వెనక తట్టుగా కంఠం దగ్గర చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం, కింద కొంచెం ఇది ఖర్చు ఉంది, దాన్ని వేయి నాకు అన్నాడు. దాన్ని తీసింది, కృష్ణాన్ని వేసింది పాపం, అక్షయం అన్నాడు. దానితో కృష్ణుని యొక్క కడుపంతా నిండిపోయింది. భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది. నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు, భగవంతుడు ఎస్ అన్నాడు అందరూ ఎస్ అంటారు వాడు. కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు. ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి. స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడి నుంచి అట్టనే వెళ్లిపోయారు, ఇంకే వీరి దగ్గరికే రాలేదు. ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతనే ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు. కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు. ముఖ్యమైనటువంటి యొక్క విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు. భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి. ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితున్నా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్నే మనం పొందినట్టే. భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతమైపోతుంది. త్యాగరాజు కూడా చెప్పాడు, నీ అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు రామా, సర్వగ్రహములు నా హస్తగతమైపోతాయన్నాడు.
ఈ విధంగా ద్రౌపది యొక్క కృష్ణ భక్తి పంచ పాండవులను దూర్వాస మహర్షి శాపాగ్ని నుండి కాపాడింది. భగవంతుడు తృప్తి పడితే ప్రపంచం తృప్తి పొందినట్లే అని గుర్తించిన వారు ద్రౌపది పంచపాండవులు. స్వామి తమ ఉపన్యాసంలో ద్రౌపది యొక్క క్షమాగుణం గురించి వివరించారు. సహాయం చేసిన వారికి సైతం విచక్షణారహితంగా ప్రవర్తించి కీడు తలపెట్టే ఈనాటి యుగంలో తమ స్వంత బిడ్డలను చంపిన అశ్వత్థాముడిని పట్టి తన పాదాలపై పడివేసిన ఎంతో క్షమాభావంతో తమ తల్లికి కూడా ఇదే క్షోభ కలుగుతుందనే భావంతో అశ్వత్థాముడిని క్షమించిన ద్రౌపది యొక్క గుణం ఎటువంటిదో మనకి అర్థమవుతుంది. కేవలం వినటమే కాదు, మనం మన నిత్య జీవితాలలో ఈ క్షమించడం అనే సద్గుణాన్ని మనం అలవర్చుకుంటే మన మానవ జన్మకు ఒక పెద్దపీట వేస్తుంది.
ఒకనొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా సత్యభామనా లేకపోతే జాంబవతియా ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది. ఒకటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు,
పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ పోక వారి సేవలు చేయగా తీరదనక తనకునున్న దాని చే తృప్తిగనుచునుండు. ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు. అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది. అశ్వత్థామ వచ్చి నిద్రపోతున్నటువంటి కుమారుణ్ణు 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు. పోయి చూచింది ద్రౌపది, గుండె పగిలిపోయింది. 5 మంది పుత్రులు గొంతులంతా వేరుగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది. పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది. ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తానని చెప్పాడు. బ్రాహ్మణ ఈ పని చేయవలసింది, గురుపుత్రుడా ఈ పని చేయవలసింది అని పట్టుకుని తెచ్చాడు. కోస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి. ఆమె అశ్వత్థామను చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాల పైన పడింది. ఏమని కోరుతుంటుండాలి ఆమె?
పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ్యాయుధ విజలన్నియును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపగం పాడియా స్వామీ. శిష్యసుతులం ఖండింపగా పాడియా.
అంతేకాదు
ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని లేరు, కించి ద్రోహంబును నీకు చేయరు. బలోచ్చేకంబుతో చీకటి భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులెట్లాడెనో. అకటా నీ చేతులెట్లాడేనో.
చూచాడు భీముడు పట్టలేని కోపంతో ఉట్టి దుంకాడు. కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పెడిది వెర్రిది ద్రౌపది. కొడుకులు పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది. లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా? విడుమిక దీనిని మీరలో చంపలేని నో పిడికిటి పోటున్నాను చిరము భిన్నము చేసేది చూడు నిందర్ నా పిడికిటితోనే వాడిని తలను బ్రద్దలు చేసేస్తాడు. మంచి శాంతి వచనా చెప్పింది అర్జునుడు కూడాను, నా యొక్క మాట తప్పిపోతుంది కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు. అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది, వీరికి ఉపాయ మార్గం చెప్పింది.
విశ్వస్తుత్యుడు శక్రసూరుడు మహావీరుడు గోరాసచే అశ్వత్థామ శిరోజము తరగి చూడాంతర్ మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగ బుచ్చుకొని పాశౌరాత బంధములం విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో. వెరచిన వాణి దైన్యమున వెదురు నొందిన వాణి నిద్రమై మరచిన వాణి సౌఖ్యముగా మధ్యము ద్రావిన
వాణి
పరచిన వాణి సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గుణా చంపుట ధర్మము కాదు ఫల్గుణా.
మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు. ఇది మన క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది. నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు, ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా. మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు, ఇంకా ఏ విధి చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు. మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పి ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమాగుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది. కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాలు యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు. స్త్రీ కూడాను క్షమాగుణాన్ని పెంచుకోవాలి, కానీ
స్త్రీకి చాలా ప్రధానమైనటువంటి గుణం. ఆ క్షమాగుణంతో ఎంతైనా గుణం సాధించవచ్చు. క్షమాగుణమే దైవ గుణము, దైవం యొక్క గిఫ్ట్ ఇది. రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరులే వలె ఏడ్చెనన్నా తీరు ఎవరు చెప్పగలు అనుభవించుట సిద్ధమన్నా. పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్నా. ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు. కనుకనే జరగవలసింది జరుగుతుంది. ఇదంతా కూడా దైవ సంకల్పమే.
స్వామి తరచూ తమ ఉపన్యాసాలలో చెప్తూ ఉంటారు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ వాట్ యు ఆర్ అని. దానికి నిదర్శనంగా ఇప్పుడు స్వామి వివరించే ఈ సంఘటనలో మూడు ముఖ్యమైన అంశాలు మనకు తెలుస్తాయి. మొట్టమొదటిగా, సాక్షాత్తు భగవంతుని సన్నిధి, సావాసం, సత్సంగం వల్ల కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించారు పాండవులు. ద్రౌపది ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఆ భగవంతుని సన్నిధిని చేరి చివరకు ఎంతో ఆనందాన్ని అనుభవించింది. రెండవది, దుష్టులైన కౌరవుల సావాసం, దుస్సంగతిలో ఎంతో గొప్పవాడైన భీష్ముడే అధోగతి పాలై చివరకు అంపశయ్యపై తన ప్రాణాలను విడిచాడు. మూడవది, మనం ప్రతినిత్యం తినే ఆహారం ఏ విధంగా ఉండాలో, ఆహార వ్యవహారాలు మన జీవితంలో ఏ విధమైన ప్రతిఫలం అందిస్తుందో తెలుపుతుంది. ఇవన్నీ ఒక్క ద్రౌపది నవ్వు వల్ల సాధ్యమైంది. సాక్షాత్ భీష్మాచార్యుని నోటి నుండి వెలువడిన వాక్కులుగా మారినై.
శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు. పాండవులను తీసుకెళ్లాడు. సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు. ఈ భీష్ముని యొక్క గొప్పతనము, మహాజ్ఞానతత్వము అందరూ విన్నటువంటి వారే. మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు, ఈ రిలేషన్స్ అంతా ఒకవైపున కూర్చున్నారు. ఇంకెవరు కౌరవులు లేరు కదా, ఊడ్చుకుని పోయారు. వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలు క్లీన్ చేసింది. పాండవులు మాత్రమే ఉన్నారు. శకుని కూడా పోయాడు, కర్ణుడు కూడా పోయాడు, ఎవరు లేరు. పాండవులు, పంచ పాండవులు మాత్రమే ఉన్నారు. అయితే ఆ సమయానికి విదురుడు కూడాను వచ్చాడు. పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు, పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు. కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది, పితామహునికి నమస్కారం చేసింది, అనగా భీష్మునికి నమస్కారం చేసింది, కూర్చుంది. చాలా గౌరవమనీయమైనటువంటి యొక్క ద్రౌపది, ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది. ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు. ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు, ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు, రుక్మిణి కూడా కాదు అన్నారు, ఎవరూ కాదన్నాడు కృష్ణుడే. ఐదు భర్తలు ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
పశువుల పలు మాటలకు ఎదురు చెప్పంగబోదు, వారి సేవలు చేయగా తీరదనదు, తనకునున్న దానిచే తృప్తి గనుచునుండు. ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
కనుకనే ద్రౌపది చాలా పతివ్రత అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు పంచపాండవులంటే, పంచపాండవులు పంచ ప్రాణములే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, అవి ఐదు రూపాలుగా కనిపిస్తున్నాయి. ఐదు మంది భర్తలు కాదు, పంచప్రాణములకు తాను పతి, ఆమెకు పంచప్రాణములే పతి. ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుండది. వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి, వాయుపుత్రుడే భీముడు, ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు. ఈ విధంగా పంచ ప్రాణములు కూడాను ఆమె యొక్క పతులుగా మారారు. ఐదు మంది భర్తలు కాదు, ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు. ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు. ధర్మజ, రాజ్యాన్ని జయించావు, కృష్ణుని యొక్క అనుగ్రహం చేత నీవు ఈ పవిత్రమైన దాన్ని పొందగలిగావు. కృష్ణుడు ఏమనుకున్నావు, నీ మిత్రునిగా భావిస్తున్నావు, భావమతిగా భావిస్తున్నావు, నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు, చాలా పొరపడుతున్నావు. కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు. ఈ దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి. అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు, ఈ పాండవులారా నీది అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు. మానవుడు ఏ రీతిగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి. కనుక మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించినటువంటి ధర్మాలు బోధిస్తున్నాడు. పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు, కానీ ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది. ఒక హాస్యంగా నవ్వలేదు, లేక అవమానంగా నవ్వలేదు, అది ఏదో ఒక విధంగా వచ్చేసి
అని నవ్వింది పాపం.
ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
ధర్మము తేన ధర్మజుడు మరేం చేయలేదు, కళ్ళెత్తి ద్రౌపది వైపును చూచాడు.
ఇంకా
అర్జునుడు ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు. ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుందా, జనరల్ నాలెడ్జ్ లేకుండా కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభలోపల నీ ఇట్లా నవ్వటం ఎట్లనే అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు. కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు, ధర్మజ, భీమ, అర్జున, నకుల సహదేవ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని. ద్రౌపది చాలా పవిత్రత, ఆమె యొక్క గుణము, ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగానూ తప్పు పెట్టడానికి వీల్లేదు. కారణం లేకుండా ఆమె నవ్వలేదు. నేనే కారణము అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు. అమ్మా నీవు నవ్వినందుకు కారణమేమిటో చెప్పు, పదివంతకంత కూడా సత్యం గుర్తించుకుని ఈ యొక్క దోషం నిర్మూలం గావించుకోవచ్చు. అప్పుడు ద్రౌపది చెప్పింది, మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము, సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము, ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము, అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీల్లేదు. అయితే మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవకంతా కూడా సైన్యాధిపతిగా నిలిచారు, చిన్న వయసు నుండి కౌరవుల మధ్యలోనే మీరు పెరుగుతూ వచ్చారు. ఈ ధర్మాలు మీరు కౌరవులకు ఎందుకు చెప్పిండకూడదు? సత్యమూర్తులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి నా పతులకు మీ ధర్మాలు చెప్పనక్కర్లేదే, వాళ్ళకు సత్యము ధర్మము పూర్తి తెలుసును, కానీ సత్యధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరెందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది. ఎవరికి బోధ చేయవలనో వారికి చేయలేదు, కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు. ఇది మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది. అప్పుడు భీష్ముడు సత్యాన్ని గుర్తించి తాను చెప్పాడు, అవును ఇది నా దోషమే, అయితే నేను మొదటి నుంచి కూడాను కౌరవుల తిండి తింటూ వచ్చాను, కౌరవుల మధ్యలో జీవితం గడుపుతూ వచ్చాను, ఆ యొక్క పాప తిండి నేను తినటం చేతనే నాలో ఉన్నటువంటి ధర్మసూత్రులంతా కూడా అట్టడుగున పడిపోయినాయి, నా పాప భావములంతా కూడా పైన తేలుతూ వచ్చాను. ఈనాడు నీ భర్త వేసినటువంటి అమ్ములో చేత నా పై రక్తమంతా కారిపోయింది, ఆ చెడ్డ రక్తమంతా కూడా పోయింది, ఆ దుర్బుద్ధుల యొక్క దుర్భావముల యొక్క రక్తమంతా కూడా కారిపోయింది, ఇప్పుడు నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క బ్లడ్ నా నుంచి ఆవిర్భవిస్తుండాలి, అందువల్ల నేను ధర్మాన్ని బోధిస్తున్నాను. ఇంతకాలం నేను ధర్మాన్ని బోధించకుండా ఉండడానికి మూల కారణము ఈ పాపులైనటువంటి యొక్క కౌరవుల యొక్క భోజనం నా యొక్క దీంతో ఈ విధమైన దోషం కల్పించింది, కనుక మనం తినే తిండి యొక్క దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి. పాపపు తిండి మనం భుజించినప్పుడు పాప భావములే మన నుంచి వస్తుంటాయి. గొప్ప జ్ఞాని భీష్మాచార్యి, కానీ ఇష్టి దుర్భావములు అతనికి రావడానికి కారణమేమిటి? ఈ పాపను సొత్తంతా భుజించాడు, నా రక్తమంతా పాపపు రక్తమే, నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది, కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుండాలని ఒప్పుకున్నాడు. ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు, నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమెకు నవ్వి.
విన్నారుగా ఈనాటి ఈ అంశంలో ద్రౌపది యొక్క ఔన్నత్యాన్ని గురించి, ద్రౌపది జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన సత్యాలేంటో మరొక్క మారు గుర్తు తెచ్చుకుందాం. స్త్రీమూర్తులు ద్రౌపదిని అనుసరించాలి. రెండవది, భగవత్ చింతన సర్వత్రా సర్వకాలేషు చేయాలి, నిరంతరం మంచి పనులలో నిమగ్నమవ్వాలి. మూడవది, మంచి సాంగత్యం చేయాలి. నాలుగవది, మనం తినే ఆహారం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఐదవది, మన నవ్వును జాగ్రత్తగా వాడుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. ఆరవది, క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. చివరగా, భగవంతునికి సర్వస్వ శరణాగతులవ్వాలి. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో సాయి కుల్వన్ సభామండపం నుండి మీరు వేద పఠనం, భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష కార్యక్రమాలను వినగలరు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.